ஜெய் ஸ்ரீமன்னாராயண. ஸ்ரீமதே ராமானுஜாய நம. பிரிய பாகவத மைத்ரி சபியுலார, பெத்தலார, ముందుగా అందరికీ దాసోహం సమర్పిస్తూ శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యుడు శ్రీమత్ ఉపనిషత్ సిద్ధాంత ఆచార్యపీఠ వ్యవస్థాపకులు శ్రీ 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 రంగరామానుజీయర్ స్వామివారు మనయందు అనుగ్రహంతో శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహించిన భగవద్గీతకు చక్కటి వ్యాఖ్యానం, అందులో ప్రత్యేకించి ప్రశ్నోత్తరాల విధానంతో మనలో కలిగే అనేక సమస్యలను ఎంతో చక్కగా, ఆ సమస్యలు తీరేటట్లుగా సమాధానాలు అనుగ్రహించడం ఈ గ్రంథంలో చాలా విశేషం. ఇంతవరకు భగవద్గీత అనంటే ఏదో పారాయణ చేస్తే మనస్సు ప్రశాంతమవుతుందనో పుణ్యం వస్తుందనో అంతవరకే మన భావన. కానీ పరమాత్మ దీనిలో నిక్షేపించినటువంటి ఒక పెద్ద నిధి, అసలు మానవ జన్మ సార్థక్యత అంటే ఏమిటి? నిజంగా మానవుడిగా పుట్టడమే ఒక మహాభాగ్యమైతే అందులో ఆ తీర్చిదిద్దేటువంటి విధానం తెలుసుకొని ఆ జీవనం గడపడం, ఇది నిజంగా ఇంకా మరో భాగ్యం. అది నిజానికి మనకి తెలియదు, అది పరమాత్మయే అనుగ్రహించాలి. అనుగ్రహించాడు కూడా పరమాత్మ. యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాద్ వినిశ్రుత అన్నట్లుగా స్వామివారే స్వయంగా చెప్పిన భగవద్గీతని ఈరోజు మనం మన చేతిలో ఒక పారాయణ గ్రంథంగా సాధించుకుంటున్నాం. కానీ దానిలోని విశేషాలు, మహానుభావులు, భగవత్తత్వంలో నిమగ్నమైనటువంటి పెద్దలు జీయర్ స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనం విశేషాలు గమనిస్తూ ఉన్నాం. నేటి వరకు 109 భాగాలు భగవద్ గుణానుభవం అయ్యింది. ఈవేళ 110వ భాగం ప్రారంభం. కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్య పదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. శ్రీ రంగరామానుజ యతిభ్యో నమః. కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అడియన్ దాసోహం రామానుజ దాసుణ్ణి. రానాయనారా, ద కూర్చో. చెప్తున్న విషయాలన్నీ చక్కగా అర్థమవుతూ ఉన్నాయా? ఇంకా మళ్ళీ మళ్ళీ అవే సందేహాలు ఉంటున్నాయా? లేదడి ఏం లేదు, చాలా చక్కగా మీరు చెప్తూ ఉన్నారు. దాసుడికి ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఎప్పుడూ అనుమానాలే ఉండేవి, అవన్నీ ఇప్పుడు తొలగిపోయి చాలా చక్కగా ఉంది స్వామి. అయితే నిన్న ఒక చిన్న ప్రశ్న వేశాను స్వామి మిమ్మల్ని. ఆత్మజ్ఞానము ఆత్మజ్ఞానం అని ఎంతసేపు దాని గురించే వినిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ నాకు ఇక్కడ అసలు పరమాత్మ యొక్క ఊసే ఎత్తుకోవడం లేదు. అసలు ఆ పరమాత్మ విశేషము, ఆయన అనుగ్రహము, ఆయన్ని పొందే విధానము, ఇది కూడా ప్రస్తావిస్తే బాగుంటుంది కదా స్వామి అని నిన్నటి రోజున 1998వ ప్రశ్నతో ఆగింది. మళ్ళీ దాని కొనసాగింపు 1999వ ప్రశ్నతో స్వామివారి గ్రంథంలో 62వ భాగం ప్రారంభం. స్వామి, చెప్పునైనా చెప్పు, ఏం పర్వాలేదు. ఏం లేదు స్వామి, త్యక్త్వా కర్మ ఫలాసంగం అని మనకి 20 శ్లోకంలోను, త్యక్త సర్వపరిగ్రహ అని 21వ శ్లోకంలో, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడేమో 23వ శ్లోకంలో జ్ఞానావస్థిత చేతస అని 3 రకాలుగా తెలియజేశారు. అంటే ఆ రెండింటి యొక్క ఫలితం ఈ 3వది అని అనుకోవాలా? చాలా చాలా చక్కగా చెప్పావు, బేషుగ్గా ఉంది, బేషుగ్గా ఉంది. నువ్వు గమనించలేదేమో అని అనుకున్నాను, కానీ 21వ శ్లోకంలో యతచిత్తాత్మ అని కూడా అన్నారు. ఆ విషయం నువ్వు మర్చిపోయావు. 20, 21వ శ్లోకాలలో మనకి బలవంతంగా బుద్ధిని పెట్టి మనస్సుని నిగ్రహించి ఉండవలసిన స్థితిని చెప్పారు. తత్ఫలితంగా ఆ మనస్సు జ్ఞానమందు అవస్థితమై ఉన్న స్థితిని 23వ శ్లోకంలో చెప్పేశారు. ఇప్పుడు ఇక నియమింపనక్కర్లేదు కదా, అది కుదురుకుంది. అందుచేతనే సర్వకర్మములు ఇక వీటికి సమగ్రంగా నశిస్తాయి అని అవలీలగా చెప్పేశారు. అడియనడియని చాలా బాగుంది. ఇలాగ శుద్ధ ఆత్మస్వరూప జ్ఞానం అనుసంధానం సాధ్యం కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కదా, వారి మాట ఏమంటారు స్వామి? మరి వాళ్ళకేమో కర్మయోగం కర్మయోగంగానే ఉండిపోతుంది, జ్ఞానయోగం ఎప్పుడు లభిస్తుంది, జ్ఞానయోగిగా వాళ్ళు ఎప్పుడు మారుతారు, అసలు మారుతుందంటారా, వాళ్ళకి జ్ఞానయోగం లభిస్తుందంటారా? ఆలోచన బాగానే ఉంది, కానీ ఇంకో పద్ధతి కూడా ఉంది. ఎవరైనా సరే తాము చేస్తున్నటువంటి కర్మ అంతా పరబ్రహ్మాత్మకమైనది అని అనుసంధానం వలన కూడా కర్మ జ్ఞానాకారాన్ని పొందేస్తుంది. అదెలా స్వామి? అది ఎలా చెయ్యాలో ఏమిటో ఇప్పుడు ఈ చెప్పబోయేటువంటి 24వ శ్లోకం గమనించు. చెప్తున్నానే శ్లోకం చూడు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. మరొకసారి శ్లోకం చదువుతాను. బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అన్వయం బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం ఇతి బ్రహ్మకర్మ సమాధినా తేన బ్రహ్మ ఇవ గంతవ్యం. అంటే మరి తాత్పర్యం కూడా తెలుసుకోవాలి కదా. మరి బ్రహ్మ అనే సాధనములతో బ్రహ్మ అనే ద్రవ్యములను బ్రహ్మ అనే అగ్నియందు బ్రహ్మచేత సమర్పించబడుతున్నవనే బుద్ధితో సమర్పించు. బ్రహ్మకు బ్రహ్మే పొందదగినది. స్వామి స్వామి, దీనితో నా బుర్ర గిరగిరగిరగా తిరిగిపోతుంది. స్వామి, మనం చర్చించవలసిన విషయం ఏమిటి? ఈ యజ్ఞాలు హోమాలు యాగాలు ఈ భాష ఏమిటి? దాసునికి ఎక్కడ లభించేను జ్ఞానం? భలే భలే, ఎలాగని ఆసక్తి ఉందో చూద్దామని. ఏం కదా, అంతా చాలా సులభమే. బయటికేమో కొంచెం అలా కనిపిస్తుంది అంతే. జరిగే ప్రతీ పనిని ఒక హోమంగా ఒక యాగంగా ఒక యజ్ఞంగా వర్ణించడం మన వేదాంత పరిభాషలో ఒక విశేషం. ఉదాహరణకి భోజనం చేయుచున్నాడు ఒకడు అనుకుందాం. అలా అనకుండా అన్నం అనే హవిస్సును చేతులనే హోమ సాధనతో నోరు అనే హోమగుండంలో జఠరాగ్ని అనే దానిలో అగ్నిలో వేలుస్తున్నాడు అని కొద్దిగా సంప్రదాయం మీద అభిమానం ఉన్నవాడు పలుకుతూ ఉంటారు. అలాగే ఎవడైనా చదువుతున్నాడు అనకుండా పాఠములు అనే హవిస్సును వాక్కు అనే ఇంద్రియమనే వాగింద్రియం అనేటువంటి హోమ సాధనతో బుద్ధి అనే అగ్నియందు వేల్చుతున్నాడు అని కొంతమంది భావకులైనటువంటి వారు అలా మాట్లాడుతూ ఉంటారు. అంటే ప్రతి పనిని ఒక హోమకార్యంగా నిరూపిస్తారు అన్నమాట. మనం చూస్తుంటాం కదా, మా పిల్లవాడు స్కూల్కి వెళ్ళాలంటే ఒక పెద్ద యజ్ఞం అండి, మా పిల్లవాడికి అన్నం పెట్టడం అంటే అబ్బో అదొక పెద్ద యజ్ఞం అనుకోండి అని అనేస్తుంటాం కదా. అవును స్వామి, నిజమే స్వామి. చాందోగ్య ఉపనిషత్తులో స్వామి పంచాగ్ని విద్యలో కూడా ఇలాగే ప్రతి పనిని హోమంగా నిరూపించినట్లు చదివాను స్వామి. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్తున్నారంటారా అలాంటిదే? అవును, అదే పద్ధతిలో చెప్తున్నారు. హోమం యజ్ఞం అనగానే చేసేవాడు ఉండాలి, హుతం చేయబడే హవిస్సు ఉండాలి, అగ్ని ఉండాలి, హోమ సాధనలైనటువంటివి అంటే అగ్నిని హోమగుండంలో వేసేటువంటివి సుర్కు స్రవం అంటారు అవి ఉండాలి, హుతం చేయడం అనే ప్రక్రియ జరగాలి, దానికి సమిదలు నెయ్యి ఇవన్నీ కావాలి కదా. శుక్షువాలతో ఆ హవిస్సుని చేసేటువంటి యజమాని అగ్నిలో వేస్తూ ఉంటాడు. అప్పుడు కదా సామాన్యంగా అటువంటి వాటిని చూచి మనం అయ్యా ఇక్కడ హోమం చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటాం. అవును స్వామి, నిజమే. అలాగనే అంటారు లోకమంతా కూడా. ఇప్పుడు ఇలా ఒక హోమక్రియ జరుగుతూ ఉన్నప్పుడు సమస్తము కూడా బ్రహ్మ అంతర్యామిగా కలిగినది, అంటే పరమాత్మ అంతర్యామిగా ఉండి నడిపిస్తున్నాడు అనే భావనతో ఉండగలిగితే కూడా ఆ కర్మ జ్ఞానాకారమే అయిపోతుంది అని శ్లోకంలో చెప్తున్నారు. నాకేదో జ్ఞానం లేదు అని అనుకోక్కర్లేదు, ఇదంతా జ్ఞానాకారమే. అడిగాను అడిగాను, అర్థమైనట్లే ఉంది, కానీ ఇంకొంచెం మళ్ళీ ఒకసారి చెప్పరండి ఈ విషయాన్ని. ఈసారి చెప్పింది ఇంకా అలాగనే మనస్సులో జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఏమి లేదు, హోమంలో ఉపయోగించేటువంటి సుక్ష్రువాలు ఉన్నాయా, హవిస్సు వంటి సాధనం ఉంటుందా, ఆ సాధనములకి అంతర్యామిగా ఎవరుంటారు, బ్రహ్మే కనుక అవి బ్రహ్మములే. హుతం చేయడం అనే ప్రక్రియ చేసేవాడికి అంతర్యామిగా మళ్ళీ బ్రహ్మే కనుక యజమాని కూడా బ్రహ్మే, అగ్నికి అంతర్యామి బ్రహ్మే కనుక అది బ్రహ్మే, ఇలా సమస్తము బ్రహ్మాత్మకము కనుక బ్రహ్మే అనే భావనతో ఉండేవాడికి పొందదగినది ఇక బ్రహ్మయే కదా అని అర్థం. వీటన్నిటిలో కూడా పవిత్రమైనటువంటి బ్రహ్మ పదార్థం ఉంటుంది, దేన్ని పడితే దాన్ని కాలుతో తాకడము, ఎడం చేత్తో ముట్టేసుకోవడము ఇలాంటివి చేయకూడదు. మరి అడిగాను అడిగాను, బ్రహ్మ అంటే పరమాత్మ తెలిసింది కదా నీకు అడిగాను. ఓహో, అందుకేనా, బ్రహ్మచేత బ్రహ్మయందు బ్రహ్మమును వేల్చువాడు బ్రహ్మనే పొందుతాడు అని అన్నారు కదా శ్లోకంలో స్వామి. కానీ ఇది ఆత్మప్రాప్తి ప్రకరణం కదా, పరమాత్మని పొందుతాడు అని ఎలా చెప్పగలం? కొంచెం కొంచెం బాగానే తెలుసుకుంటున్నావు. బ్రహ్మ అంటే పరమాత్మ, ఆత్మ, ప్రకృతి, చతుర్ముఖ బ్రహ్మ, ఇలాగా చాలా అర్థాలే ఉన్నాయి. అందుచేత పరమాత్మాత్మకంగా అనుసంధానం చేసేవాడు ఆత్మని పొందుతాడు అని చెప్పుకోవాలి. బ్రహ్మైవ తేన గంతవ్యం అని ఉన్న చోట ఉన్న బ్రహ్మపదానికి అర్థం ఏమిటి, ఆత్మ అని అర్థం. అడిగాను, మరి శ్లోకంలో ఉన్న అన్ని బ్రహ్మపదాలకి ఆత్మ అని అర్థం చెప్పేసుకుంటే తప్ప గొప్పవాళ్ళు ఉన్నారు కొంతమంది, అలా కూడా చెప్పిన వాళ్ళు లేకపోలేదు, వారికి ఆత్మ పరమాత్మలకి తేడా తెలియదు, అందువల్ల అలాగనే చెప్తూ ఉంటారు. ప్రకృతి అనే అర్థం చెప్పేసుకున్న వాళ్ళు లేకపోలేదు, వారికి పరమాత్మ ఉనికే అవసరం లేదు అసలు. అడిగాను, మనకలా ఎలా కుదురుతుంది, మరి మనకి మాత్రం ఎందుకు ఇలా అవుతోంది, అంత జ్ఞానం ఏర్పడుతుంది, వాళ్ళకి ఏర్పడకపోవడానికి కారణం ఏమిటి? కర్మజ్ఞానాకారం ఎలా అవుతుందో చెప్పారు, అసలు ఈ యజ్ఞాలలో భేదాలున్నాయా, ఎన్ని రకాలుగా మనం విభజించవచ్చు అని మరొక సందేహం వస్తుంది స్వామి దాసుడికి. యజ్ఞాలలో చాలా భేదాలున్నాయో, ఎన్ని రకాల భేదాలున్నాయో, అవన్నీ ఇప్పుడు మనకెందుకు నాయనా? కర్మయోగాన్నే జ్ఞానాకారంగా అది స్థిరపడడాన్ని నిరూపిస్తూ కర్మని ఒక యజ్ఞంగా పోల్చారు, ఇప్పటికీ ఇంతే. స్వామి స్వామి, కర్మయోగంలో దిగిన వారందరూ వాళ్ళ వాళ్ళ కర్మలను చేస్తున్నప్పుడు పరమాత్మాత్మకంగా ఆత్మజ్ఞానంతో చేయాలన్నారు, బాగానే ఉంది, కానీ అంతవరకే చాలా, ఇంకేమీ అవసరం లేదంటారా? అలా చేసినా ఫలితం తప్పక వస్తుంది. కర్మజ్ఞానాకారంగా మారడం, ఆత్మజ్ఞానం కలగడం, ఆత్మసాక్షాత్కారం పొందడం, ఇవన్నీ తప్పకుండా జరుగుతాయి. స్వామి, నా ప్రశ్న అది కాదు, ఫలితం రాదేమోనని సందేహం నాకు లేదు. ఢిల్లీ చూడాలనే కోరిక ఉన్నవాడు ఢిల్లీ చూడాలి చూడాలి అని అనుకోగా అనుకోగా ఏదో ఒక అవకాశం కలుగుతుంది, తక్కువ వినియోగించుకుంటాడు, అందులో సందేహం లేదు. కానీ అనుసంధానం మాత్రమే కాకుండా ప్రయత్నరూపకంగా ఏమీ చేయకపోతే వాడికి అసలు ఢిల్లీ వెళ్ళదలిచిన వాడు అనే స్పష్టత కూడా రాదేమో. నీ ప్రశ్న ఇప్పుడు అర్థమైంది. తాను ఏ పనులు చేస్తున్నాడో ఆ పనుల విషయంలో ఆత్మజ్ఞానం, అనుసంధానం జరుగుతూ ఉన్నదా లేదా? ఇదేనా నీ ప్రశ్న అని అంటూ ఈనాడు స్వామివారు 2010వ ప్రశ్నకి సమాధానం చెబుతూ ఉన్నారు. ఆ విషయాలని మళ్ళీ రేపటి రోజున మనము యథావకాశంగా గ్రహిద్దాం. ఈ చివరి ప్రశ్నలో మనకి ఆత్మసాక్షాత్కార అభిప్రాయంతో ఒక నూతన కర్మ ఏమీ ప్రారంభించాల్సిన అవసరం లేదు. అలా ప్రారంభించకపోతే వాడికి అసలు కర్మయోగి అనే పేరు ఎలా కుదురుతుంది అనేటువంటి ప్రశ్నకి స్వామివారు సమాధానం రేపటి రోజు చెప్తారు. శిష్యునికి సందేహం కలిగింది, దానికి సమాధానం 2011వ ప్రశ్నలో మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇంత చక్కగా భగవద్గీతను నిదానంగా విశ్లేషించి మనకి అందజేస్తున్నటువంటి స్వామివారికి అనేక దాసోహాలు సమర్పించుకుంటూ వింటున్నటువంటి మీ అందరికీ భగవద్గీతాచార్యుడైన శ్రీకృష్ణ పరమాత్మ దివ్య కరుణాకటాక్షాలు లభించాలి అని పెరుమాళ పాదారవిందముల ఎందు విజ్ఞప్తి చేసుకుంటూ అడిగాను. రామానుజదాస కులశేఖరాళ్ వారు, హైదరాబాదు.